ఓం శ్రీ సాయిరాం లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని శ్రీ హరిహరన్ గారి ఇంటర్వ్యూ ద్వారా మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో స్థాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవుడిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్చేరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. కొన్ని వారాల క్రిందట మనం భగవంతుణ్ణి పూజించవలసిన పుష్పాల గురించి, భగవంతుణ్ణి ఏ విధమైన పుష్పాలతో పూజిస్తామో అనే విషయం గురించి ప్రస్తావించడం జరిగింది. అహింస ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయాపుష్పం, క్షమాపుష్పం విశేషత, శాంతి పుష్పం, తపఃపుష్పం, ధ్యానపుష్పం తథైవిధ, సత్యమష్ట విధం పుష్పం, విష్ణు ప్రీతికరం భవేత్ అంటూ స్వామివారు ఒక ఉపన్యాసంలో చెప్పినట్టుగా మనం 8 రకాల పుష్పాలను భగవంతునికై అర్పిస్తాము. భగవంతుని కోరుకునేది ఈ విధమైన పుష్పాల గురించి, ఈ విధమైన పుష్పాలనే భగవంతుడు మన నుండి కోరుకుంటాడు అని చెప్తూ అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, శాంతం, తపం, ధ్యానం, సత్యం ఈ విధంగా మనం మాట్లాడుకున్నాం ఈ పుష్పాల గురించి. మరి ఆ భాగంలో మనం అహింస, ఇంద్రియ నిగ్రహం అనే 2 పుష్పాల గురించి మనం మాట్లాడుకోవటం వివరంగా జరిగింది. మరి మిగిలిన పుష్పముల గురించి భగవంతుడికి ఏవి అర్పిస్తే ఆనందిస్తాడో అన్న వాటి గురించి ముందుకు వెళ్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా ఈ కార్యక్రమం ద్వారా మీకందరికీ, శ్రోతలందరికీ ఏమందించాలి, ఏమి స్వామి చెప్పిన విషయాలు ఏం చెప్పాలి అని అనుకుంటున్న సమయంలో కొన్ని స్వామి పుస్తకాలు తిరగవేస్తూ ఉంటే ఒక అనుభవం తటస్థించింది. అది ఒకసారి నీలగిరి కొండల్లో బిక్కట్టి అనే గ్రామంలో కుట్టాన్ అనే ముసలి కుక్క ఉండేదంట. అది చాలా విశ్వాసం గలది. ముసలిదైనప్పటికీ జాగ్రత్తగా కాపలా కాస్తూ దాని ధర్మం అది నెరవేర్చుతుందంట. 1962 సంవత్సరంలో స్వామివారు ఆ గ్రామాన్ని సందర్శించారు. అక్కడ పరిచిన తివాసీ మీద బాబా నడిచి వెళ్తుండగా దూరంగా త్రాడుతో కట్టివేయబడిన ఆ కుక్క మెడను చాచి త్రాడును లాగుతూ బాబా వైపు చూడసాగిందంట. బాబా ఆ కుక్కను సమీపించి, "బంగారు, బంగారు" అంటూ దాని శరీరం మీద నిమురుతూ దాని కట్టును విప్పించారు. దానిది చాలా పరిశుద్ధమైన హృదయమని బాబా దాన్ని మెచ్చుకున్నారు. అక్కడ భజన జరుగుతున్న సమయంలో బాబా వేదిక మీద ఆసీనులు కాగా కుట్టాన్ వెళ్లి వేదికపైకి ఎక్కి బాబా చెంతనే కూర్చున్నది. తరువాత వండిన ఆహార పదార్థాలను దీవించడానికై బాబా లోపలకు వెళ్లగా కుట్టాన్ కూడా బాబాను అనుసరించిందంట. ముందు దానికి భోజనం పెట్టి తరువాత అందరికీ వడ్డించమని ఎంతో కరుణాతరంగుడైన మన బాబావారు ఆదేశించారు. అది భోజనం ముగించి తిరిగి వేదిక మీదకు వచ్చి బాబా ఆసనంచెంతనే నిలబడి వరుసలలో కూర్చుని భోజనాలు చేస్తున్న గ్రామీణులను చూస్తూ ఉందంట. అప్పుడు అందరూ దాని అదృష్టాన్ని అనేక విధాలుగా చెప్పుకున్నారు. కొంతసేపటికి కుట్టాన్ నిశ్శబ్దంగా బాబా పాదముల నుంచి పీట మీద తల ఆనించి పడుకుని కొన్ని నిమిషాలలో ప్రాణాలను విడిచిపెట్టింది. ఆ మూగజీవిని, ఆ ధన్యజీవిని బాబా ఆదేశానుసారంగా ఆ వేదిక ప్రక్కనే పుష్పాలతో కప్పి సమాధి చేశారు. ఈ అనుభవాన్ని చదువుతూ ఉన్నప్పుడు నాకనిపించింది, స్వామివారికి ఎంత కరుణ అని. కేవలం ఒక కుక్క పిల్ల గురించి స్వామి ఇంత శ్రద్ధ తీసుకున్నారా అని అనిపించింది. అప్పుడు ఈ అష్టపుష్పాల గురించి ఆలోచిస్తున్న సమయంలో ఈ రెండు సమన్వయం చేసుకుని చూస్తే మనం అహింస, ఇంద్రియ నిగ్రహం తర్వాత మనం పెంపొందించుకోవలసిన గుణమేంటంటే సర్వభూత దయ. మరి ఈనాడు మనం ఈ సర్వభూత దయ గురించి ప్రస్తావించుకుందాం, కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ముందుగా అసలు సర్వభూత దయ అంటే ఏంటో మన స్వామివారి గురించి, స్వామివారి నుంచి నేరుగా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా స్వామి ఉపన్యాసంలో సర్వభూత దయ గురించి ఏం చెప్పారో విందాం.
దైవం యొక్క గుణమైనటువంటి ప్రేమను సర్వజీవులు ఎందు కూడాను మనము ప్రసరింపచేయాలి. అందరిని కూడాను దయాకరుణతో మనము చూడాలి. అట్టు చూడకుండా మన సాధన అన్నీ కూడాను కేవలం నిరర్థకమవుతుంది. దేవుణ్ణి భజించుచు జీవుణ్ణి హింసించుచు, దేవుణ్ణి పూజించుచు జీవుణ్ణి బాధించుచు ఉండినంత మాత్రమున ఇది సమత్వమునకు విరుద్ధమైపోతుంది. జీవుడే దేవుడనియు దేవుడే జీవుడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించమని బోధిస్తుంది భగవద్గీత. సర్వజీవులు ఎందుకూడను దయగలిగినటువంటి యొక్క మానవత్వమే నిజమైనటువంటి యొక్క పురుషార్థమని కూడాను బోధించింది. ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనప్పటికీ భూతదయమే లేకుండినా వాని యొక్క సర్వస్వం కూడాను శూన్యమవుతుంది. కనుక ఈ భూతదయ అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క సద్గుణము. ఇట్టి భూతదయందు కొంచెం విచక్షణ జ్ఞానాన్ని, విజ్ఞతను కొంతవరకు విచారించాలి. భూతదయ అనగా బాధపడుతున్నటువంటి వ్యక్తులను, జీవులను చూచి సాధ్యమైనంత వరకు, మన చేతనైనంత వరకు దానికి సహాయం చేయడానికి ప్రయత్నించాలి. వారి బాధను, వారి దుఃఖమును, వారి కష్టమును మనం కొంతవరకు నివారించుటకు, నివారణ చేయుటకు తగిన కృషి చెయ్యాలి. దయా దయా అని కేవలం మాటలతో వల్లించినంత మాత్రమున ప్రయోజనం లేదు, క్రియారూపమైనటువంటి దీంట్లో మనము ప్రకటించాలి.
ఈ విధంగా వింటున్నప్పుడు స్వామివారి విద్యార్థికి జరిగిన ఒక అనుభవం నాకు తటస్థిస్తుంది. ఈ సమయంలో ఒకసారి ఒక పరీక్షకు హాజరవడానికి స్వామివారి విద్యార్థి ఒక అబ్బాయి ఇంటి నుంచి బయలుదేరాడంట. బయలుదేరుతున్న సమయంలో దారి మధ్యలో ఒక ఆయన రోడ్డు మీద ఏదో దెబ్బ తగిలి పడిపోయిండగా తను చూసి దాన్ని తట్టుకోలేక ఆ మనిషిని ఆసుపత్రిలోకి తీసుకువెళ్లి తగిన చికిత్స చేయించి తిరిగి పరీక్ష రాయడానికి బయలుదేరాడంట. బయలుదేరిన తర్వాత పాపం అప్పటికే చాలా సమయం అయిపోయి పరీక్ష రాయటానికి చాలా తక్కువ సమయం ఆ అబ్బాయికి లభించింది. కాని స్వామివారు మాత్రం ఆ అబ్బాయి చేసిన ఆ మంచి కార్యాన్ని మరువలేదు. ఆ అబ్బాయి ఎంతో బాధపడ్డాడు, అయ్యో నేను పరీక్ష రాయలేకపోయినేనని. కాని స్వామివారు మరొకలాగా ఆలోచిస్తారు, అరే నాకు చాలా సంతోషంగా ఉంది, ఈరోజు ఈ అబ్బాయి ఒక మనిషికి సేవనందించాడు, ఎంతో దయతో ఆయనకు చికిత్సను దావించాడు అని అనుకున్నారు. చివరిగా రిజల్ట్స్ వచ్చే సమయానికి ఆ అబ్బాయి అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ మార్కులు సంపాదించగలిగాడు. చూశారా, స్వామివారి ఈ దయ ఈ అబ్బాయిపై ఏ విధంగా ప్రసరించారో, కష్టంలో ఉన్న వారిని ఏదో విధంగా మాట రూపంగానైనా క్రియారూపంగానైనా ఆలోచన అనగా ప్రార్థన రూపంగానైనా మనం వారిని ఓదార్చగలిగితే అది ఎంతో మంచిదని స్వామి చెప్తారు. భగవంతుడు ఎంతో ఆనందిస్తాడు. మనకి చేతనైనంతలో కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడం అనేది మన తక్షణ కర్తవ్యం అవుతుంది. చిన్నతనం నుండి ధీరులన్నా బాధితులన్నా స్వామివారికి ఎంతో కారుణ్యం పొంగి పొరులుతూ ఉండేది. స్వామి గ్రామంలో పిల్లలందరినీ కులం గాని రంగు గాని ఆఖరికి పరిశుభ్రత గాని పరిశీలించకుండా అభిమానించేవారు. కేవలం అభిమానించటమే కాదు, వారికి అనుకూలంగా సహకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ఎవరు ఆకలితో గడప ముందుకొచ్చినా వారికి వంటింటి నుంచి ఆహారం వెళ్లవలసిందే. ఒకరోజు ఏమైందంటే, బాలుడైన బాబా ఒక యాచకునికి అన్నం పెడుతున్నాడు. అప్పుడు ఇంట్లో వారందరూ పెద్దగా అరుస్తూ కోప్పడ్డారు, ఏమిటి దాతృత్వం, ఈ ఇంటికి తానే యజమాని అనుకుంటున్నాడు కాబోలు, ఈ అలవాటు ఇంటిని పాడు చేయక ముందే మనం ఆపాలి అని వాళ్లందరూ సత్యం మంచితనాన్ని తప్పుపెట్టారు. అప్పుడు సత్యం, నేను తినటానికి మీరు నాకిచ్చిన భాగాన్నే నేను యాచకుడికి ఇచ్చాను అన్న మాటలు విని వారంతా నిశ్చేష్టులయ్యారు. భోజన సమయమైంది, అన్నాలు వడ్డించారు. బాబా మాత్రం భోజనం చేయటానికి నిరాకరించారు. ఆ యాచకుని ఆకలి ఎప్పుడైతే తీరిందో అప్పుడే నా ఆకలి తీరింది అంటూ తన మాటపైనే కట్టుబడి ఉన్నారు. ఇంట్లో వారి మాటలు బెదిరింపులు ఏవీ పనిచేయలేదు. ఆ రోజు బాబా భోజనం లేకుండానే ఉన్నారు. ఆ రోజుల్లో కొండమరాజుగారి కుటుంబం చాలా పెద్దదిగా ఉండేది. ఎవరికీ చాలినన్ని బట్టలుండేవి కావు. పిల్లలకు ఒక్కొక్కరికి రెండేసి జతలుండేవి. ఒకటి ధరిస్తే మరొకటి ఉతకటానికి పడేది. ఒకరోజు ఒక బాలుడు వీధిలో చెరిలో వడుకుతూ ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్నాడు. స్వామి చిన్ని సత్యం అతన్ని చూడగానే తన ఒంటి మీద ఉన్న చొక్కా తీసి ఆ బాలునికిచ్చివేశారు. ఎవరు బాధపడుతున్నా బాబా హృదయం కరిగిపోయి వెంటనే వారి బాధను తొలగించటానికి పూనుకునేవారు. భోలాశంకరుడైన బాబా దయకు పాత్రులై ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో లక్షల మంది కోట్ల మంది ఆనందకరమైన జీవితం గడుపుతున్నారో మానవమాత్రులు లెక్కించలేరు కదా. చూశారా, దయ అనేది ఎంతో అద్భుతమైన విషయం. దయను కార్యరూపం దాల్చడం, క్రియగా చేయటం మన కర్తవ్యం. స్వామి ఎంతో అందంగా తమ ఉపన్యాసంలో చెప్తారు, ఎందుకంటే మనకున్నది హృదయం. ఆ హృదయంలో దాన్ని విడిచి ఆ హృదయాన్ని మనం జాగ్రత్తగా ఆ పరిశీలించి చూస్తే హృత్ ప్లస్ దయ, దయతో నిండినదే హృదయము, దయగల హృదయమే దైవ మందిరము అంటారు బాబావారు. మరి భగవంతునికి ఏ విధమైన పుష్పం ఇస్తే సంతోషిస్తాడో మనం ఈ ప్రస్తావనలో ముందుకు వెళ్దాం. మనం ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నాం, దయ అనేది మానవ హృదయంలో ఎలా పెంపొందించుకోవాలి, ఈ విషయాలు కూడా మనం తెలుసుకుంటూ వస్తాం. ఈ సందర్భంలో నాకు వ్యక్తిగతంగా జరిగిన ఒక అనుభవాన్ని గురించి మీకు ఈనాడు చెప్పాలి. అది 2005 కొడైకెనాల్లో జరిగిన విషయం. స్వామివారి పిల్లలందరినీ పాకెట్ మనీ ఇచ్చి వారిని బోటింగ్కి హార్స్ రైడింగ్కి పంపించే అలవాటు ఆనవాయితీ. మరి ఆ సంవత్సరం కూడా పిల్లలందరినీ పిలిచి స్వామి చేతికి పాకెట్ మనీ ఇచ్చి, పిల్లలు మీరందరూ ఈరోజు బోటింగ్ కి వెళ్లి హార్స్ రైడింగ్ చేసి రండి నా దగ్గరికి అని అన్నారు. అప్పుడు పిల్లలంతో ఆతృతతో స్వామి తమ నివాసానికి వెళ్లినప్పుడు, వెళ్లిన వెంటనే పిల్లలందరూ బయటకు వచ్చి బోటింగ్ కి వెళ్లడం జరిగింది. మేమందరం ఒక బోట్లో ఎక్కి హాయిగా కొడైకెనాల్ ఆ లేక్ లో, ఆ కొలనులో హాయిగా విహారం చేస్తుంటే నాకు అనుకోకుండా ఏదో తటస్థించింది. ఆ కొలనుని ఎంతో అందంగా నీలిరంగులో ఉన్న కలువ పువ్వులు అలంకరించి ఉన్నాయి. అప్పుడే అనిపించింది, అరే స్వామికి ప్రతి ఒక్కళ్ళు పుష్పాలు సమర్పించుకుంటారు కదా, మరి ఈ అందమైన కలువ పువ్వులు నేను కూడా స్వామికి సమర్పిస్తే స్వామి ఎంతో ఆనందిస్తారు కదా అని ఒక మంచి సద్భావంతో నేను ఆలోచించాను. ఆలోచించి ఆ నీళ్లలో బోటు వెళ్తూ ఉండగా నీళ్లలో చెయ్యి పెట్టి అక్కడే ఉన్న ఒక మూడు నాలుగు కలువ పువ్వుల్ని తొడిమిలతో సహా గట్టిగా లాగి బయటికి తీశాను. స్వామి గృహమైన సాయిశృతికి మేమందరం తిరిగి వచ్చి, స్వామికి ఎలాగైనా సరే మధ్యాహ్నం వచ్చినప్పుడు ఈ పువ్వుల్ని సమర్పించుకోవాలి అన్న ఉత్సుకతతో, ఆతృతతో, ప్రేమతో ఒక గిన్నెలో నీళ్లు వేసి ఆ పువ్వులన్నీ తొడిమిలతో సహా ఆ గిన్నెలో పెట్టడం జరిగింది. స్వామివారి ద్వారానికి ముందరగానే అది పెట్టుకుని నేను పక్కనే కూర్చున్నాను. స్వామి రానే వచ్చారు. ఇలా తలుపు తీయంగానే స్వామి నేరుగా ఆ డబ్బా వంక చూస్తూ, ఆ పువ్వుల వంక చూస్తూ, ఎవరు రాయి తీసుకొచ్చింది అని గట్టిగా అన్నారు. అప్పుడు నా ఆతృత అంతా, నా ఇంటెన్సిటీ అంతా నీరు కారిపోయింది. స్వామి తప్పకుండా ఈరోజు తిట్లు పడతాయి నాకు అని అనుకుని ఇలాగ మోకాళ్ల మీద నించుని స్వామి వైపు చూశాను. ఎందుకు రాయి తీసుకొచ్చావు అని అడిగారు. స్వామికి అర్పించుకుందామని తీసుకొచ్చాము అని మెల్లగా అన్నాను. అన్నప్పుడు స్వామి అన్నారు, చూడరా ఇవి ఇంకా విచ్చుకోలేదు, నీటిలో ఉంటే ఎంతో అందంగా ఎంతో బాగా విచ్చుకుని ఆ నీటికే అందాన్నిస్తాయి అన్నారు స్వామి. ఇంకెప్పుడు ఇలా చేయకు, ఇది పాపం అన్నారు. చూశారా స్వామి, ఈ ఒక్క సంఘటన ద్వారా రెండు బోధలు మనకు చేస్తున్నారు. ఒకటి, సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి అన్నారు. ఆ పువ్వుల్ని ఎప్పుడైతే మనం గట్టిగా లాగామో ఆ బాధ స్వామివారికి తగిలింది. సాక్షాత్తు భగవంతుడికి ఆ పువ్వు యొక్క కష్టమేంటో, ఆ పువ్వు యొక్క అందమేంటో తెలుస్తుంది కదా. రెండవది, మనం భగవంతుడికి అర్పించవలసింది ఈ భౌతికమైన పుష్పాలు కాదు, హృదయ పుష్పాన్ని భగవంతుడికి సమర్పించాలి అని స్వామివారు ఆ రోజు ఆ అనుభవం ద్వారా చెప్పారు. అప్పటి నుంచి ఎప్పుడు పువ్వుని చెట్టు నుంచి తుంచాలన్నా స్వామివారి అందించిన ఈ అనుభవమే మనసులో మెదులుతూ ఉంటుంది. మరి కొంచెం ముందుకు వెళ్తూ, స్వామివారు అసలు ఈ పుష్పం గురించి, ఏ పుష్పమైతే స్వామికి ప్రీతికరమైనదో అది ఏమిటో ఇప్పుడు స్వామి చెప్పుగా విందామా.
దయత్వం అనేటువంటిది దైవత్వంగా కూడాను మనం విశ్వసించాలి. దయగల హృదయమే దైవ మందిరమని కూడాను విశ్వసించాలి. కానీ మానవత్వంలో కొన్ని బలహీనతలు ఏర్పడుతుంటాయి. నిర్దయుడైపోతుంటారు, కఠిన హృదయాన్ని పెంచుకుంటారు, కారడవులు ఎందు సంచరించేటువంటి మృగముల వలె ప్రవర్తిస్తారు. ఇది మానవత్వానికి సరైనటువంటి లక్షణము కాదని, ఇది కేవలము అవలక్షణమని కూడాను బోధించాడు కృష్ణుడు. కనుక సర్వభూత దయా పుష్పం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించాలి. ఈ అష్ట పుష్పములలో ఈ దయాపుష్పం అనేటువంటి దానిని అంగీకరించారు భగవంతుడు. పూల గుచ్చలు తెచ్చి పూజంత చేసినా మెచ్చుకొనడు తాను పుచ్చుకొనడు. దేనిని పుచ్చుకుంటాడు, దేనిని మెచ్చుకుంటాడు? దయాపుష్పమును మాత్రమే, ప్రేమ పుష్పమును మాత్రమే, హృదయ పుష్పమును మాత్రమే తాను మెచ్చుకుంటాడు, పుచ్చుకుంటాడు. కనుకనే మనము దయము, దైవము సర్వజీవులు ఎందు కూడాను ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
ఈ సందర్భంలో స్వామి ఒక అద్భుతమైన చిన్న కథను చెప్తూ ఉంటారు. అది అబూ బెన్ ఆడం గురించి. అందరి పట్ల ఏ విధంగా ప్రేమతో జీవించాలి అనేది ఈ కథ మనకి తెలుపుతుంది. అబూ బెన్ ఆడమ్ అనే వ్యక్తి నిరంతరం దీనులకు దిక్కులేని వారికి ఎంతో సేవలు సల్పుతూ ఉండేవాడు. ప్రతిరోజు బజార్లో కనిపించే వృద్ధులకు వికలాంగులకు సేవలు చేసి రాత్రి చాలా ఆలస్యంగా పాపం ఇంటికి చేరుకునేవాడు. ఒకనాటి రాత్రి అతను ఇంటికి చేరుకునేసరికి ఒక దేవదూత దేవతాస్త్రీ ఏదో వ్రాస్తూ కనిపించిందంట. కొంతసేపు వేచి వినయ విధేయతలతో, అమ్మా మీరెవరు, మీరు వ్రాసేదేమిటి అని ప్రశ్నించాడు అబూ బెన్ ఆడమ్. ఆమె, నాయన నేను దేవతాకన్యను, దేవదూతను, భగవంతుణ్ణి ఎవరు ప్రేమిస్తున్నారో వారి పేర్లు వ్రాస్తున్నాను ఈ పట్టికలో, ఈ పుస్తకంలో అంది. అందులో నా పేరేమైనా ఉందా అమ్మా అని అడిగాడు. ఆమె పాపం లేదని సమాధానం చెప్పింది. మరునాటి రాత్రి కూడా అతడు ఇంటికి చేరుకునేసరికి ఆ దేవతాకన్య మళ్లీ ఏదో వ్రాస్తూ కనిపించిందంట. అమ్మా ఇప్పుడు మీరు వ్రాస్తున్నదేమిటి అని అడిగాడు అబూ బెన్ ఆడమ్. నాయన నిన్న భగవంతుణ్ణి ఎవరు ప్రేమిస్తున్నారో వారి పేర్లు వ్రాశాను. ఈనాడు భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారి పేర్లు వ్రాస్తున్నాను అన్నది. ఇందులోనైనా నా పేరున్నదా అని అడిగాడు అబూ బెన్. ఈ లిస్టులో నీ పేరే ఫస్ట్ అన్నది. దీని అర్థార్థమేంటి? అన్ని పూజల కంటే పరులకు చేసే సేవే గొప్పది. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, వందనం, మర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం అనే నవవిధ భక్తి మార్గాలు కంటే సేవే చాలా చాలా గొప్పది. అబూ బెన్ ఆడమ్ నిరంతరం పరులకు సేవ చేయటం చేతనే భగవత్ప్రేమకు పాత్రుడయ్యాడు. భగవంతుడు లోకంలో అందరినీ ప్రేమిస్తాడు. ప్రేమే అతని స్వరూపం. అయితే సర్వభూతాల పట్ల దయ కలిగి సేవ చేసేవారికి తనను తానే ఇచ్చుకుంటాడు. చూశారా ఎంత అద్భుతమైన ఆలోచన ఇది. మరి ఈ దయ అనేది మనం ఎలా ప్రకటింపచేసుకోవాలి? స్వామి ఒకసారి ఒక ఉపన్యాసంలో ఈ విధంగా అన్నారు, దయ అనేది అభ్యాసం ద్వారా చేయగలిగేది కాదు, దీన్ని కృత్రిమంగా చేయలేము. హృదయ పరివర్తన చేసుకున్నప్పుడే ఈ దయ అనేది ప్రకటితమవుతుంది. అందుకు ఒక సత్యాన్ని గుర్తించాలి అని స్వామి చెప్తారు. ఆ సత్యమేంటి? ప్రతి జీవిలో ఉన్న అంతరాత్మ, ప్రతి జీవిలో ఉన్న భగవంతుడు ఒకటే అన్న సత్యాన్ని మనం గుర్తించినప్పుడే మనం ఈ దయ అనేది ప్రకటించుకోగలుగుతామని స్వామి చెప్పారు. ఎదుటివారి కష్టం మన కష్టంగా భావించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఈ సందర్భంలో స్వామి చక్కగా ఒక కొటేషన్ చెప్తూ ఉంటారు, రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. మనం ఎప్పుడైతే మంచి పని చేస్తామో మనకి కూడా తిరిగి మంచి జరుగుతుంది, ఎన్నో రెట్లు మంచి జరుగుతుంది. మనల్ని మనం ఎదుటి వారిలో చూసుకున్నప్పుడు ఆ మంచి అనేది, ఆ దయ అనేది అనుకోకుండానే, మనకి తెలియకుండానే అది పొంగి పొరలుతుంది. స్వామి చెప్పారు కదా, దయగల హృదయమే దైవ మందిరమని. మరి ఈ సందర్భంలో స్వామి చెప్పిన ఒక అద్భుతమైన చిన్న కథను విందామా?
ఒక గ్రామంలో ఈయన కుటుంబం ఉండేటువంటిది. అందులో ఏకైక బిడ్డ, ఒక పుత్రిక ఉండేటువంటిది. ఇది పెద్ద కుటుంబము కాదు, కేవలము ధనంతో కూడినటువంటి కుటుంబం కాదు, ఇది బీద కుటుంబం. కాని ఆ పుట్టినటువంటి బిడ్డను ఏదో కొంతవరకు చదివించాలని ఆ బీద తల్లిదండ్రులు ఆశించారు. కాని ఆ పల్లెలో విద్యా సంస్థలు లేవు, కనుక ప్రక్కనున్నటువంటి ఒక గ్రామమునకు పంపవలసి వచ్చింది. ఆ పక్కకున్నటువంటి గ్రామమునకు పోవాలంటే మధ్యలో ఒక చిన్న అడవి అడ్డు వస్తుంది. కాని పల్లెల వారికి చిన్న అడవులు లెక్కలేదు, వారికి నిత్య జీవితంలో ఇది ఒక అలవాటుగా రూపొందుతుంది. ఈ బిడ్డ ఆ ప్రక్క గ్రామంలోకి వెళ్లి చదువుకోవటం, తిరిగి సాయంకాలంకు ఇల్లు చేరుకోవటం, ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చింది. ఆ కాలంలో దానములు ధర్మములు అనేటువంటిది విరివిగా చేసేటువంటి స్వభావం. ఈ మార్గ మధ్యంలో అడవిలో ఒక చిన్న ఛత్రం ఎవరో కట్టించారు పుణ్యాత్ములు. ఒకనాడు ఈ బిడ్డ స్కూల్కు వెళుతూ ఆ చట్రములో చాలా దీనుడైనటువంటి ఒక వ్యక్తిని చూచింది. రోగము అతన్ని పీడించుతున్నట్టుగా తాను గుర్తించుకుంది. ఏదైనా మరొక గ్రామం ఇటువైపునో అటువైపునో చేరుదామనుకుంటే నడచలేని శక్తి హీనుడయ్యాడు. అందువల్ల ఎవరిని ఆశ్రయించలేకపోయాడు ఆ రోగి. క్రమక్రమేణా కూడాను ఆహార పానీయం లేకుండా శరీరం కృషికించిపోతుండాలి. ఇది గుర్తించింది ఈ బాలిక. తన ఇంటి నుంచి దిన్నము తాను స్కూలుకు వెళ్లే సమయంలో ఏదో ఒక చిన్న మూట కట్టుకుని ఒక ఇడ్లీను ఒక దోశను ఏదో ఆహారం తీసుకుని కొంత ఒక టిఫిన్ కార్ లో నీరు పట్టుకుని వెళుతూ వెళుతూ ఆ పేషెంట్ కి ఇవ్వటము, తిరిగి వచ్చే సమయంలో ఆ పదార్థాన్ని ఆ యొక్క టిఫిన్ కార్ వెనుక తీసుకుని రావటము ఈ రీతిగా జరుపుతూ వచ్చింది. ఈ విధంగా 10 దినములు జరిపేటప్పటికీ అతను కొంచెం పుంజు వేసుకున్నాడు, కొంచెం శక్తి వచ్చింది పాపం ఆ పేషెంట్ కు. ఒకనాడు ఆ బిడ్డ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఆ బిడ్డ చేతులు పట్టుకుని చాలా దీనంగా అడిగాడు ఈ యొక్క రోగి. బంగారు బిడ్డ, నీవు నాకు 8 దినములు కూడాను ఆహార పానీయం ఇచ్చి నా ప్రాణాన్ని రక్షించావు. ఈ ఆహార పానీయములు ఎక్కడి నుంచి నువ్వు తెస్తున్నావు? నీ తల్లిదండ్రులకు తెలిసినా లేక ఎక్కడైనా దొంగతనం చేసి తెస్తున్నావా? ఇంకే విధమైనటువంటి మార్గంలో దీన్ని అపహరించి నాకు ఇస్తున్నావా? లేక నీకు నువ్వే తినకుండా వస్తూ ఉండి నాకు పెడుతున్నావా? యథార్థం చెప్పమని కోరాడు. ఆ బాలిక చెప్పింది, అయ్యా, నేను దొంగతనం అనేటువంటిది నాలో ఏమాత్రం కూడా లేదు. నా తల్లిదండ్రులకు మూసిపెట్టి అనగా వారిని మరుపు చేసి నేను తెచ్చేటువంటి పదార్థములు ఒక్కటే లేదు. నేను నీకు ఇచ్చేటువంటి ప్రతి పదార్థం కూడాను నా తల్లిదండ్రులకు తెలుసు. మాది బీద కుటుంబము, మా ఇంట్లో శక్తి సామర్థ్యం లేవు. అయినప్పటికీ నేను స్వయార్జితంగా దీనిని సంపాదించి నీకు తెచ్చి పెడుతున్నాను అని చెప్పింది. ఇంత చిన్న బాలిక ఏ రీతిగా నీవు సంపాదిస్తున్నావు అని ప్రశ్నించాడు. నేను వచ్చే దారిలో రేగి పండ్ల చెట్టు ఉంటుండాలి, దాన్నంతా వేరుకోవటము, ఆ రేగి పండ్లు మూటగట్టుకుని బాలబాలికలకు అమ్మి దాని డబ్బుతో నీకు ఇడ్లీ దోశ తీసుకొచ్చి నేను ఇస్తున్నాను. అంతేకాని నా తల్లిదండ్రులకు నేను బాధ పెట్టడం లేదు, నేను ఎక్కడ అపహరించడం లేదు, ఎవరి సొత్తును నేను తీసుకోవటం లేదు. ఇది నా స్వయార్థం. ఆ బిడ్డ యొక్క త్యాగమునకు, ఆ బిడ్డ యొక్క యుక్తికి, ఆ బిడ్డ యొక్క భూతదయకు ఈ రోగి చాలా సంతసించాడు. నీకు ఈ బుద్ధి ఏ రీతిగా లభించింది అని కూడా మరి ప్రశ్నించాడు. ఇది మా తల్లిదండ్రుల యొక్క బోధ. అమ్మా, మనము చాలా బీద కుటుంబము, మనకంటే హీనమైనటువంటి కుటుంబాన్ని చూసినప్పుడు ఏదో మన శక్తి కొద్దీ మనం దానం చేయాలి అని నా చిన్న బిడ్డప్పటి నుంచి కూడాను నాకు ఇదే బోధలు చేస్తూ వచ్చారు. ముగ్గుపాలతో బోధించినటువంటి ఈ దయ, ఈ భూత దయాను నేను ఈనాటికి సార్థకం చేసుకుంటున్నాను అని చెప్పి ఆ బిడ్డ ఇంటికి వెళ్ళింది. క్రమక్రమేణా ఈ రోగి కొంతవరకు ఆరోగ్యం పొంది నడుచుకొని ఆ గ్రామం వచ్చి చేరాడు. కాని ఆ భూతదయకు ఏమి ఫలితము? ఈ పేషెంట్, ఈ రోగి అయినటువంటి వాడు నిత్యము దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. అదే కృతజ్ఞత. ఆ కృతజ్ఞత వల్ల దైవాన్ని ప్రార్థించి ఈ బిడ్డకు, ఈ బిడ్డ తల్లిదండ్రులకు ఆయురారోగ్యాన్ని ఇచ్చి వారిని సర్వ విధములుగా సుఖంగా జీవించేటట్టు అనుగ్రహించమని నిన్ను ప్రార్థన చేసేటువంటి వాడు రోగి. నేనెట్లయినా బీదవాడిని, నేను రోగిష్ఠిని, నేనింకా అభివృద్ధి అయిపోయి నేను దేశానికి చేసేటువంటి ఉపకారం ఏమీ లేదు. ఇలాంటి ఉత్తమ కుటుంబాన్ని అభివృద్ధి పరిచి దేశానికి ఉపకారం గావించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని భగవంతుడిని కోరాడు. ఆ బిడ్డ చేసినటువంటి ఉపకారము ఏదో తత్ఫలిత నిమిత్తమే చేయలేదు, ప్రతిఫలితాన్ని ఆశించలేదు, ప్రతిఫల అపేక్ష లేకుండా చేసినటువంటి ఒక దానం కనుక దైవమే అనుగ్రహించాడు. ఒకనాడు సాయంకాల సమయంలో దైవము డబ్బులు మూటను కట్టుకుని ఆ ఇంటికి వెళ్లి, అమ్మా, నాకు ఇంతకాలం కూడాను ప్రాణాన్ని ఇచ్చి ఆహారాన్ని ఇచ్చి పానీయము త్రాపి నన్ను రక్షించినటువంటి బిడ్డ ఇల్లు ఇదేనా అని అడిగాడు. అమ్మాయి ఒంటరిగా స్కూలుకు వెళ్లేటువంటి సమయం లోపల ఈ బిడ్డ ఇంత ధైర్యంతో, ఇంత వర్చస్సుతో, ఇంత శాంతంతో, ఈ విధమైనటువంటి దయాహృదయంతో ఉండేటువంటి బిడ్డలు లోకంలో అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో నేను ఒక బిచ్చగాని వేషంతో ఒక ఛత్రంలో చేరాను. ఈ బిడ్డను పరీక్షించే నిమిత్తమై నేను 1 వారం 10 దినములు ఆ ఛత్రంలో నివసించాను. ఈ బిడ్డ హృదయము పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, దయగల హృదయము, అదే నా మందిరము. కనుక ఇదిగో నేటి నుండి ఆ అమ్మాయి యొక్క జీవితంలో అన్ని విధాల సుఖశాంతులు అనుభవించేటట్టుగా ఈ ధనమును తీసుకోమని అందించాడు. ఈ ధనమును చూచిన తక్షణమే ఉప్పొంగిపోక తల్లిదండ్రులు వచ్చి ఆ మహనీయుని పాదం పేరపడి, స్వామి, ఇంత ధనములకు మాకు అధికారం లేదు, శక్తి ఎంతో అంత మాత్రమే మాకు చాలు, శక్తికి మించినటువంటి ధనము ప్రమాదమును చేకూరుస్తుంది, అశాంతిని అందిస్తుంది, అహంకారమును చేకూరుస్తుంది, ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది. కనుక మాకింత ధనమొద్దు మహానుభావ అని ప్రార్థించారు. కానీ అంతలో ఆ ధనమును వదిలిపెట్టి అంతర్ధానమయ్యాడు. వచ్చినటువంటి వాడు మహనీయుడు కాదు, కేవలం దైవమే అని గుర్తించి ఆ ఇంటి వారు ఈ ధనమును ఆధారంగా చేసుకుని వారు ఏమాత్రము దీన్ని వినియోగించుకోకుండా ఈ విధమైనటువంటి యొక్క దయాహృదయం తోపల దీనిని రక్షించడానికి ఈ ధనమునంతా ఉపయోగపెడుతూ వచ్చారు. సర్వులయందు ఉండినటువంటి యొక్క జీవతత్వము దైవత్వంగా విశ్వసించమని చాటుతూ వచ్చారు. దయా ప్రేమల వల్లనే దైవం లభిస్తాడని కూడాను విశ్వసిస్తూ వచ్చారు. కనుకనే యద్భావం తద్భవతి, మన భావం ఎటువంటిదో దైవత్వం అటువంటిదిగా మనకు లభ్యమవుతుంది.
ఈ సందర్భంలో నాకు స్వామి ఎన్నో మార్లు మదర్ తెరీసా గురించి చెప్తూ ఉంటారు. మదర్ తెరీసా తన క్రిస్టియన్ మిషనరీని నడుపుతునే సమయంలో నన్స్ తో పాటుగా కలకత్తా రోడ్ల మీద బయటకు వచ్చి అక్కడ ఉన్న రోగులు, అక్కడ ఉన్న బీదవాళ్లను తీసుకుని వాళ్ల ఆశ్రమానికి వెళ్లి సపర్యలు చేసి వారిని దుఃఖ నివృత్తులు గావించేది. అదేవిధంగా ఒకరోజు రోడ్డు మీద వెళ్తుండగా మదర్ తెరీసాకు ఒక మనిషి ఫుట్పాత్ మీద పడి ఉండగా కనిపించాడు. ఎంతో దీనమైన స్థితిలో ఉన్న ఆ మనిషికి ఏమైందంటే కుష్ఠవ్యాధి సంభవించి కాళ్లల్లో చేతుల్లో పురుగులు పట్టేసి అతని శరీరాన్ని తినేస్తున్నాయి. ఏమాత్రం చీదరించుకోకుండా ఆ మనిషిని తీసుకుని చక్కగా వాళ్ల ఆశ్రమానికి తీసుకువెళ్లి తన గాయాల్లో ఉన్న ఆ పురుగులను తన చేతితో స్వయంగా మదర్ తెరీసా తీసి శుభ్రం చేస్తూ ఉంటే మదర్ తెరీసా యొక్క జీవిత చరిత్రను రాసిన మాల్కమ్ మాగ్రిడ్జ్ ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. అది చూస్తూ నిర్ఘాంతపోయిన ఆ మాల్కమ్ మాగ్రిడ్జ్ మదర్ తెరీసాను ఈ విధంగా ప్రశ్నిస్తాడు. మదర్, నాకు $1,000,000 ఇచ్చినా సరే నేను ఈ పని ఎన్నటికీ ఎప్పటికీ చేయలేను అని అన్నాడు ఎంతో కష్టంగా. అప్పుడు మదర్ తెరీసా తను శాంతంగా ఎంతో ప్రేమగా అదే విధంగా అదే రీతిలో సమాధానం చెప్పింది మాల్కమ్ మాగ్రిడ్జ్ కు. మాల్కమ్, నేను కూడా అంతే. నువ్వు నాకు $1,000,000 ఇచ్చినా అంతకన్నా ఎక్కువ ఇచ్చినా నేను ఈ పనిని చేయలేను. అప్పుడు మాల్కమ్ మాగ్రిడ్జ్ అడిగాడు, మరి ఎలా చేయగలుగుతున్నారు మదర్ అని అడిగితే, ఇతనిలో నేను దైవాన్ని చూడగలుగుతున్నాను. దైవం పడుతున్న కష్టం నన్ను ఈ పనిని ఆ దైవానికి కలిగిన ఆ కష్టం నుంచి నివృత్తి గావించడానికి చేసేలా చేస్తుంది అని ఎంతో ప్రేమగా చెప్పింది. సర్వజీవులలో ఉన్న దైవాన్ని చూసినప్పుడే మన మనసులో ఆ కారుణ్యం అనేది, ఆ దయ అనేది పొంగి పొరలుతుంది. అదే భూతదయగా మారుతుంది. ఈ సందర్భంలో స్వామి ఒక చక్కని కథను చెప్తారు. ఆ కథ ఏమిటో మనం విందామా ఇప్పుడు? ఒకసారి ఒక బురదగుంటలో ఒక పశువు పడిపోయిందంట. ఒక కాలును బయటకు తీయటానికి ప్రయత్నిస్తే పాపం మరొక కాలు మరింత లోపలికి కూరుకుపోయి ఆ పశువు ఏమీ చేయలేక చాలా బాధపడుతున్నదంట. ఈ విధంగా 2 రోజులు గడిచిపోయాయి. ఆ దారిలో వచ్చే పోయే జనం ఎవ్వరూ ఆ పశువును బయటకు తీసే ప్రయత్నంలో తాము కూడా ఆ బురదలో కూరుకుపోతామేమో అని భయపడి వెళ్లిపోతున్నారు. మరికొంతమంది తుంటరి యువకులు ఆ ప్రదేశంలో చేరి నిలబడి ఆ పశువు బయటకు రావటానికి ప్రయత్నించటం, మళ్లీ బురదలో కూరుకొని పోవటం చూచి ఈలలు వేస్తూ తమాషా చూస్తూ ఉన్నారు. ఇంతలో ఆ మార్గంలో ఒక సాధువు వెళ్తూ ఆ పశువు పడే అవస్థను, దాని బాధను చూసి ఎంతో తల్లడిల్లిపోయాడు. వెంటనే ఏమాత్రం యోచించక బురదలోనికి దిగాడు. అక్కడ చేరి చూస్తున్న జనం మంచివాళ్లంతా మడుగులో దూకుతుంటే కోనంగిదాసరి ఏట్లో పడ్డాడట అన్నట్లు, బలమైన వాళ్లంతా ఇక్కడ ఉంటే ఈ బక్క చిక్కిన సన్నాసి ఆ పశువును బయటకు తీస్తాడట అంటూ హేళనగా మాట్లాడసాగారు. కాని ఆ సాధువు వీరి మాటలను ఏమాత్రం పట్టించుకోక భగవన్నామ స్మరణ చేస్తూ తన దేహబలంతో భగవంతుని అనుగ్రహ బలం కూడా చేర్చమని ప్రార్థిస్తూ పశువును ఉపాయంగా మెల్లిగా సగం లాక్కుంటూ సగం మోసుకుంటూ గట్టుకు చేర్చాడంట. కొంత నీటిని త్రాగించాడు తాంచేత. తుంటరి యువకులు, ఓహో గొప్ప సేవ చేశావులే, కాని మేము ఇంకా కొంతసేపు తమాషా చూసేవాళ్ళం కదా అన్నారు. ఆ సాధువు వారితో, నాయన్లారా, నేను చేసింది సేవ కాదు, ఉపకారం అంతకంటా కాదు. నా బాధను నివారణ చేసుకునే నిమిత్తమై ఆ పశువును రక్షించాను. ఆ పశువు పడిన బాధను చూసి నాకు చాలా బాధ కలిగింది. నా బాధను పోగొట్టుకోవడానికి ఆ పనిని చేశాను. ఇప్పుడు నా తాపం తగ్గింది అంటూ తన దారిని తాను వెళ్లిపోయాడంట. చూశారా, ఈ విధంగా మనం ఎప్పుడైతే సేవ చేస్తామో, ఎదుటి వారిలో ఉన్న బాధ మన బాధలా భావించినప్పుడే వాళ్లకి ఆ బాధ నుంచి నివృత్తి కలిగించడానికి మనం ముందడుగు వేస్తాం. స్వామి ఎంతో అద్భుతంగా చెప్తారు, నా జీవితమే నా సందేశమని. మరి అవతరించుట ఎనటలో అర్థమేమి? జనులపై ప్రీతి వాత్సల్య పరతతోడ దైవంబు దిగవచ్చు భూమికి జీవ ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ. ఆ భగవంతుడు ఎంతో దయతో భూమికి దిగివచ్చి మనల్ని దుఃఖాల నుండి నివృత్తి గావించడానికై వచ్చాడు. మరి మానవులుగా పుట్టిన మనం ఎంతో ప్రేమ ఎంతో దయ మన గుండెల్లో ఉంచుకుని కూడా కరుడుగట్టిన గుండెలతో కరుడుగట్టిన మనసులతో ఈనాడు ప్రవర్తిస్తున్నాం. స్వామి మన నుండి ఎంతో ఆశిస్తున్నారు. అది ఏంటంటే మనం దయని పెంపొందించుకోవాలని, మన మనసులో ప్రేమను పెంపొందించుకోవాలని. ఇందుకు స్పందన అనేది చాలా ముఖ్యం. మన చుట్టూ జరుగుతున్నవి జాగ్రత్తగా చూస్తూ ఎవరైనా కష్టంలో ఉంటే తక్షణమే వెళ్లి వాళ్ళని ఆ బాధ నుండి నివృత్తి గావించడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ స్వామి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తారు. ఆ నిర్వచనం ఎంతో అందంగా ఉంటుంది. మనం ఒక దారి గుండా నడుస్తున్నాం. నడుస్తున్నప్పుడు అనుకోకుండా కాలికి ఒక ముళ్ళు గుచ్చుకుంది. ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు వెంటనే ఏమవుతుంది ఎప్పుడైనా మనం ఆలోచించామా? వెంటనే కళ్ళ నుండి నీళ్లొస్తాయి. వెంటనే చెయ్యి కాలు దగ్గరికి వెళ్లి ఆ ముళ్ళుని తీసే ప్రయత్నం చేస్తుంది. వెంటనే రెండో చెయ్యి వచ్చి ఆ తీసిన ముళ్ళు నుండి కాలు నుండి వచ్చిన రక్తాన్ని తుడుస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఇవన్నీ ఒకే శరీరంలో భాగాలు కాబట్టి, ఒకదానికి కలిగిన నొప్పి మరొకదానికి అనుభవం అయ్యింది కాబట్టి. అందుకే స్వామి అద్భుతంగా చెప్తారు, మ్యాన్ ఈజ్ అ లింబ్ ఆఫ్ సొసైటీ, అనగా మనిషి సమాజం యొక్క అంగమని, సొసైటీ ఈజ్ అ లింబ్ ఆఫ్ నేచర్ అని. ఈ సమాజం ప్రకృతి యొక్క అంగమని, మరి నేచర్ ఈజ్ అ లింబ్ ఆఫ్ గాడ్ అని అంటారు. ఈ ప్రకృతి అంతా భగవంతునికి అంగము. మరి మనం ఈ అంగాన్ని పాడు చేస్తూ ఉంటే ఏ విధంగా భగవంతుడు ఊరుకోగలరు? మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే స్వామి ఒక అద్భుతమైన విషయం చెప్తారు. ఏంటంటే భగవంతుడు ఎంతో దయతో ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో ప్రతి మనిషికి తమ నిత్య జీవితం కోసం కావలసిన వస్తువులన్నీ ఏర్పరిచాడు. కాని ఒక్కొక్కడికి అసూయ, ద్వేష, కోరికలు ఎక్కువైతున్నప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న అన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే మనం దుర్వినియోగం పరుస్తున్నామో, నశ్రేయో నియమం వినా అంటారు స్వామి, అవసరమైన దానికంటే మనం ఎప్పుడైతే వాడుతూ వస్తున్నామో, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగి మనం ఎంతో దుస్థితికి గురవుతున్నాం. ఇవన్నీ మనం ఆపాలంటే మన మనసులో కరుడుగట్టకపోయిన మన మనసుల్లో ప్రేమను నింపుకొని దాన్ని ఎంతో దయతో నింపుకోవాలి. పక్కవారిలో ఉన్న, ఎదుటివారిలో ఉన్న భగవంతుణ్ణి, ఎదుటి జీవరాశుల్లో ఉన్న భగవంతుణ్ణి, ఆత్మతత్వాన్ని మనం గుర్తించినప్పుడు మనం వారికి సాయం చేయగలుగుతాం. ఆ కష్టం మన కష్టంగా భావించి మనం ముందుకు వెళ్లగలుగుతాం. దానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు కూడా స్వామి మనకు చెప్తారు. భగవంతునికి ప్రార్థన చేస్తున్నప్పుడు పొద్దున్న సాయంకాలం ఏమని ప్రార్థించాలి? మిగిలిన జీవరాశులు అన్నింటిపైన కరుణ ఉంచండి స్వామి, అన్నింటికీ తగినంతగా తినడానికి ఇవ్వండి స్వామి అంటూ ప్రార్థించాలి. మనకి ఏ విధంగా అయితే భోజనం లభిస్తుందో అదేవిధంగా మన చుట్టూ ఉన్నవారికి కూడా భోజనం లభించాలి అని భగవంతునికి ప్రార్థన చేయాలి. మరి పెద్దవారైన మనం చక్కగా చేస్తున్నప్పుడు మనల్ని చూసి చిన్నపిల్లలు కూడా ఈ మంచి పనుల్ని అనుసరిస్తారు. వాళ్ళని చూసి వాళ్లకన్నా చిన్నపిల్లలు దాన్ని అనుసరిస్తారు. అదేవిధంగా పిల్లల్ని చూసి పెద్దలు అనుసరించినప్పుడు అది సమాజంలో ఒక అద్భుతమైన మార్పుని తీసుకుని వస్తుంది. ఇప్పుడు ఈ చిన్నారి పిల్ల ఈ భూతదయ ఏ విధంగా పెంపొందించుకోవచ్చో, తను ఏ విధంగా దీని నిత్య జీవితంలో ప్రాక్టీస్ చేస్తుందో తన ద్వారా విందామా?
మన డైలీ లైఫ్ లో నా ఫ్రెండ్స్ తోనే కాకుండా ప్లాంట్స్, యానిమల్స్, బర్డ్స్ తో కూడా కేరింగ్ గా ఉండడం నాకు ఇష్టం. బర్డ్స్ కి వాటర్ పెట్టడము, ఇంకా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ వాటికి పెట్టడము, లేకపోతే ప్లాంట్స్ దగ్గర స్వీట్స్ పెట్టడము, చిన్న చీమలు కూడా వచ్చి తింటాయి వాటిని, అవన్నీ గ్యాదర్ అయ్యి తింటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మొక్కలకి వాటర్ పెట్టడం, మనకి బాగా దాహం వేసినప్పుడు మనం నీళ్లు ఫాస్ట్ ఫాస్ట్ గా తాగేస్తాం కదా, అలా మొక్కలకి కూడా సాయిల్ డ్రై అయిపోయినప్పుడు అవి కూడా ఇలా డ్రైగా ఉంటాయి, వాటర్ పోస్తే అవి ఫ్రెష్ గా హ్యాపీగా ఉంటాయి. అందుకని డైలీ లైఫ్ లో నాకు ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం చాలా ఇష్టం.
చూసారా, మన పెద్దవాళ్లు ఒక ఆచారాన్ని పాటించేవారు. ఏమిటంటే తినేటప్పుడు భూతప్రీతి అని చెప్తూ ఒక ముద్ద చేసి దాన్ని పక్కన పెట్టేవారు, అప్పుడే భోజనం చేసేవారంట. మరి మనం కూడా ఇలాంటి చిన్న చిన్నవి అమల్లో చేస్తే మనకి మనసుకి ఎంతో ఆనందం వేస్తుంది. మనం చుట్టూ ఉన్న వాళ్ల మొహాల్లో కూడా ఆనందాన్ని చూడగలం. అంతేకాకుండా చీమలు పక్షులు నీటిలో ఉంటే వాటిని బయటికి తీసి పెట్టడం, మన చుట్టూ ఉన్న మొక్కలకి వీలైనంత వరకు నీళ్లు పోయటం, బయటికి వెళ్లినప్పుడు మిగిలిపోయిన బ్రెడ్లు బిస్కెట్లు తీసుకుని పిల్లల చేత కుక్కలకి వాటికి ఇప్పించడం, ఇలాంటివి ఎంతో మంచి పనులు. మరి ఈ మానవ శరీరం అనేది పరోపకారానికి ఇచ్చాడని స్వామి ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకాయాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. మరి భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని మానవ సేవకు, జీవుల సేవకు మనం ఉపయోగించి వాటికి ఏ కష్టం వచ్చినా సరే మనం దాన్ని ఆదుకునే ప్రయత్నం చేయాలని స్వామి మన నుండి ఆశిస్తారు. భగవద్గీతలో కూడా స్వామి చక్కగా చెప్తారు, అద్వేష్టా సర్వభూతానాం మైత్ర కరుణయేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమీ అంటారు. మరి ఇలాంటి భక్తుడు ఎవరైతే సర్వజీవులలో ఉన్న భగవంతుని గుర్తించి వాటిని ప్రేమగా చూసుకుంటాడో, యోమద్భక్త సమే ప్రియ తనకి ఎంతో ప్రీతిపాత్రుడవుతాడంట. మరి శ్రోతలందరికీ ఈ అష్టపుష్పాలలో మూడవ పుష్పమైనటువంటి సర్వభూతదయ గురించి ఈనాడు మనం ఎన్నో మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మాట్లాడుకోవచ్చు. స్వామివారి ప్రాజెక్ట్స్ అన్నీ తమ దివ్యమైన కరుణకు, దయకు మారురూపాలు. మరి స్వామివారు అందించిన ఈ దయను, కరుణను మన హృదయాలలో కూడా మనం పెంపొందించుకుంటూ స్వామివారికి, మన తోటివారికి, అందరికీ ప్రేమను పంచుదాం, సాయి బాటలో నడుద్దాం. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని ముగించే ముందు స్వామి తత్వాన్ని ఎంతో అందంగా వివరించే ఈ పాటను వింటూ ముగిద్దాం. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి వేదం శిక్షణా తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి. జై సాయిరాం.
తీ